ఓం శ్రీ సాయిరాం. భక్త మహాశయులందరికీ కూడా రేడియో సాయి ప్రసారాలకు స్వాగతం. ఈనాడు రేడియో సాయి వారి యొక్క తెలుగు ప్రసారముల 2వ వార్షికోత్సవం. 2 సంవత్సరాలు అయిపోయినప్పుడే తెలుగు కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ఈ సందర్భంలో గత సంవత్సరం జరిగినటువంటి కార్యక్రమాల యొక్క సమీక్ష శ్రోతల ముందు ఉంచడం కనీస కర్తవ్యం, ధర్మం, బాధ్యత అని గుర్తించి ఈ వార్షికోత్సవ సమీక్ష నివేదిక రూపంలో మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. రేడియో సాయి ప్రధాన ఉద్దేశం ప్రశాంతి నిలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అశేషమైనటువంటి సాయి భక్తులకు వివరాలు అందించడం ఒకటి. 2వది, ఇక్కడ జరుగుతున్నటువంటి వేడుకలు, పర్వదినాలు, మహోత్సవాలు వివరాలు కూడా అందించడం 2వది. 3వది, భగవాన్ బాబావారి యొక్క దివ్యోపన్యాసాలు ప్రత్యక్షంగా, అంటే నా ఉద్దేశం నేరుగా మీకు అందించడం. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఇంగ్లీషు అనువాదం లేకుండా, అంటే కల్తీ లేకుండా, స్వామి యొక్క భాష తెలుగు యథాతథంగా మీకు అందించడం, ఇది చాలా అదృష్టం అని చెప్పి మనం భావించాలి. మరొక అంశం ఏమిటంటే బాబావారి యొక్క చిరకాల భక్తులు ఉన్నారు, వారి ద్వారా అనుభవాలు మనం గ్రహించడం. భక్తుల యొక్క అనుభవాలు మన ఉత్సాహాన్ని కలిగిస్తాయి, మనని ప్రోత్సహిస్తాయి. వారు ఏ రీతిగా అనుభవాలు పొందారో, ఎన్ని రకములైనటువంటి అనుభూతులు పొందారో మనం గ్రహిస్తే మనకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే భాగవత పారాయణమే భక్తుల అనుభూతుల వివరణ, వర్ణన అని గ్రహించగలుగుతుందిగా తమని కోరుకుంటున్నాను. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. ఏనాడు కూడా అవతారమూర్తుల యొక్క రచనలు కానీ వాణి కానీ ప్రజావాహినికి చేరలేదు. మనం ప్రస్తుత యుగంలో ప్రసార మాధ్యమాలకు ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ ప్రసార మాధ్యమాల వల్ల ప్రస్తుత దివ్యావతారమూర్తి యొక్క రచనలు కానివ్వండి, వారి దివ్య వాణి కానీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ప్రప్రథమంగా అవతార వాణిని, ప్రశాంతి నిలయ కార్యక్రమాల్ని అందించింది సనాతన సారథి. అది 50 సంవత్సరాలు వయసు దాన్ని కలిగి ఉన్నది. ఆనాటి సనాతన సారథి పత్రికలు చూస్తే, తరువాత కాలంలో ఉన్నటువంటి సంచికలు చూస్తే హస్తి మశకాంత వ్యత్యాసం ఉంటుంది. ఆనాడు చాలా చిన్న పుస్తకం. ప్రస్తుతం రంగురంగుల హరివిల్లుగా, ప్రస్తుత సమాజానికి అనుకూలంగా, అనుగుణంగా, ఎంతో ఆకర్షణీయంగా రూపొందించబడింది ఈనాటి సనాసారథి. 50 వసంతాలు దొరికినాయి. ఈ సందర్భంలో సనాతన సారథి స్వర్ణోత్సవాన్ని జరుపుకుంది 2007 సంవత్సరం మార్చి నెలలో. ఆ స్వర్ణోత్సవ కార్యక్రమాల వివరాలను రేడియో సాయి వారు మనకు అందించారు. మరొక ఘట్టం మనందరికి కూడా ఎంతో ఆసక్తికరమైనటువంటిది. వ్రేపల్లె అని పిలువబడి ఆ తరువాత పుట్టపర్తిగా ప్రచారం పొందినటువంటి ఈ పవిత్ర క్షేత్రం పూర్వావతార సన్నివేశాలని కొన్నిటిని మన జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. కృష్ణావతారంలో గోకులంలో కృష్ణ భగవానుడు గలిపాడు అని మనం విన్నాం. అందులో కృష్ణుడు గోపాలుడయ్యాడు, గోవుల్ని పాలించేవాడు గనక. భగవానుడికి ఆ గోవుల పట్ల అనురాగం, అనుబంధం ఈ అవతారంలో కూడా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆ కారణం చేతనే గోకులాన్ని ప్రారంభించారు. ఆ గోవులంటే వారికి ఎంతో అభిమానం. గోకులం అనేది ప్రశాంతి నిలయంలోనే కాకుండా బెంగళూరు బృందావనంలో కూడా ఒక గోకులం ఏర్పాటు గావించారు భగవాన్. ఈ గోకులం 29 ఆగస్టు 1975 స్థాపింపబడింది. దాని యొక్క వివరాలను కూడా శ్రోతలకు అందించింది రేడియో సాయి తెలుగు ప్రసారాలు. ఆనాడు విద్యార్థులు కూడా గోకుల సంరక్షణ బాధ్యతలు ఉండేవారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందులో ఒక ఆయన రిజర్వ్ బ్యాంక్లో చాలా పెద్ద ఆఫీసర్, విజయభాస్కర్ అనుకుంటాను, రిజర్వ్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు, చాలా పెద్ద ఆఫీసర్, పుస్తకాలు కూడా రాశాడు ఆయన. ఆయన చెప్తూ ఉంటే నేను నమ్మలేనన్నమాట, విద్యార్థి అయ్యుండి బెంగళూరులో తెల్లవారుజామున 3:30-4 గంటలకే లేచి ఆ గో సంరక్షణ బాధ్యతలు అతను చూసుకుంటూ ఉండేవాట. చాలా ఆశ్చర్యం. ఎంకామ్ ఆ రోజుల్లో సిటీలో చదువుకునేవారు వారు. ఆ సిటీలో చదువుకొని సాయంకాలానికి ఈ వైట్ ఫీల్డ్కి రావాలి. ఇంత దూరం ప్రయాణించి ఓ ప్రక్కన చదువుకుంటూ తెల్లారుజామున లేచి ఆ గోకులంలో పనిచేయడం అనేటువంటిది ఆ భక్తి శ్రద్ధ, భగవాను యొక్క కరుణ, స్వామి యొక్క రక్షణ అండదండలు కూడా అలాగే ఉన్నాయి వాళ్ళకి. చాలామంది విద్యార్థులు అందరికీ అంతే. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఈ కుర్రాడు, ఈ గోవుల బాధ్యత తీసుకునే కుర్రవాడు సిటీలో బెంగళూరు యూనివర్సిటీలో ఎంకామ్ చదువుతూ సాయంకాలం బస్సు ఎక్కి తిరిగి వైట్ ఫీల్డ్కి వచ్చేస్తున్నాడు. ఇంకా రావాలి, బస్సులోనే ఉన్నాడు. భగవానుడు అతని కోసం ఎదురు చూస్తున్నాడు. చుట్టూ పిల్లలందరూ ఉండగా, ఏడిరా వాడు ఇంకా రాలేదే అన్నారు. ఎవరు సమాధానం చెప్పగలరు? మళ్ళీ స్వామి చెప్తున్నారు, బస్సు ఎక్కాడు, 45 నిమిషాలు అయింది, బస్సు వస్తోంది, వైట్ ఫీల్డ్ దాటింది, సరే, కాడుగుడు దాటింది, రైలు పట్టాలు దాటాడు, మందిరంలోకి వస్తున్నాడు, అడుగు అక్కడే ఉన్నాడు రా అన్నారు. అంటే వీడు బస్సు ప్రయాణం అంతా కూడా రన్నింగ్ కామెంటరీ లాగా ఇచ్చాడు. అంటే అక్కడ అందరికి కూడా ఎవరైతే స్వామి పని చేస్తారో వాళ్ళందరికీ అండదండలుగా ఉంటున్నవాడు భగవానుడు. అదే అంత శక్తిని అందరికీ అందించింది అన్న విషయాన్ని తమకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వృత్తాంతం మీకు తెలియజేస్తున్నాను. ఈ గోకులం వార్షికోత్సవం సందర్భంలో రేడియో సాయివారు తెలుగు ప్రసారంలో గోకులంలో పనిచేసిన విద్యార్థుల అనుభవాలు కూడా మీకు వినిపించారు. ఆశ్రమానికి ఏ రీతిగా పాలన అందిస్తూ ఉన్నారో, స్వామి ఎంత కరుణతో ఆ గోవుల పట్ల, వాటికి కావలసిన పశుగ్రాసాన్ని గురించి అక్కడ ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్స్, పశు వైద్యాధికారులను కూడా పిలిచి వాటి యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడం, అది వారి యొక్క జీవ కారుణ్యానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇంతేకాదు, సంవత్సరంలో ప్రారంభంలో మనకు వచ్చే పండుగ కృష్ణాష్టమి. ఈ కృష్ణాష్టమి పండుగలో కాలేజీ పిల్లలు గోకులంకి వెళ్ళి ఆ గోవులను చక్కగా అలంకరించి స్వామి సన్నిధికి తీసుకొస్తారు. వేలాది మంది భక్తులు చూస్తూ ఉంటారు. ఆ గోవుల్ని నడిపించాలి, వాటిని అలంకరించాలి, గోకులం నుంచి ఇక్కడ తీసుకురావాలి. వీళ్ళు దానికోసమని ఒక వారం ముందు నుంచే ఆ గోవులను మచ్చిక చేసుకొని, వాటిని నడిపించడం నేర్చుకొని, ఇక్కడ అలంకరించి ఇక్కడ తీసుకొచ్చి స్వామికి నమస్కరించి స్వామి ఆశీస్సులను గోవులకు కూడా అందించేట్టుగా చూచి వాటిని తిరిగి గోకులంలో విడిచిపెడతారు. అది ఎలా ఉంటుందంటే, గోవులకు అలంకారమే కాదు, ఒక్కొక్క గోవు వెంట వచ్చే విద్యార్థులు కూడా గోపబాలుర వలె వస్త్రధారణ చేసుకుంటారు. ఒక చక్కని తలపాగా, ఒక పంచ, ఒక నెమలపించం. ఎంత హుషారుగా ఉంటాడు వీడు, మన కాలేజీ వాడేనా, ఎంకామ్ చదువుతున్నాడే, ఇవాళ ఇలా ఉన్నాడేమిటి, అరే వీడు ఎంబీఏ వాడా, ఇలా ఉన్నాడేమిటి, వీడు పిహెచ్డి వాడా అనిపిస్తుంది మనకి. వాళ్ళంతా గోవుల వెంట పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందువల్ల? స్వామి యొక్క దృష్టి, స్వామి యొక్క కృపావృష్టి పొందాలనేటువంటి ఆదుర్త, ఆ తపన అందులో మనకు వ్యక్తమవుతుంది. ఆ తరువాత అవతారంలో ప్రధాన కార్యక్రమం విద్యా వ్యాసంగం, రెండవది వైద్య అవసరములు. వైద్య విభాగం అలా పెడదాం. ప్రప్రథమంగా ఆలోచిస్తే విద్యా వ్యాసంగం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. ప్రాథమిక బడి కూడా లేనటువంటి పల్లెటూరులో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వారందరికీ కూడా చదువు సదుపాయాన్ని అందించాలి అనే మహత్తర ఉద్దేశంతో భగవాన్ బాబావారు మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి పేరిట ఒక ఉన్నత పాఠశాల 17 జూలై 1972 ప్రారంభించారు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి, ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ విద్యను అందించడం ఒక మహత్తర ఉద్దేశం. రెండవది, తన తల్లి పేరుతో స్థాపించడం. అంటే మాతృ రుణాన్ని అవతారమూర్తి ఈ రకంగా తీర్చుకున్నాడనమాట. అయితే మాతృమూర్తి యొక్క జ్ఞాపకాలను, మాతృమూర్తి యొక్క నామాన్ని చరిత్ర పుటాలలో సువర్ణాక్షరాలలో లిఖింపబడేటట్లుగా మాతృశ్రీ ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల ప్రారంభింపజేయడం జరిగింది. ఆ పాఠశాల మన ప్రశాంతిలోకి వస్తూ ఉంటే మొట్టమొదటి కనపడేది గోకులం, ఆ తర్వాత పాఠశాల. రేడియో సాయివారు ఈశ్వరం ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వివరాలు కూడా శ్రోతలకు అందించడం జరిగింది. ఇందులో ఒక నూతన ప్రక్రియ రేడియో సాయివారు చేపట్టారు. 4 ప్రధానోపాధ్యాయులను స్టూడియోకు ఆహ్వానించారు. 8 విద్యార్థులు, ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళని, వాళ్ళను కూడా స్టూడియోకు ఆహ్వానించారు. ఈశ్వరమ్మ పాఠశాలలో చదువుకొని చక్కగా జీవితంలో స్థిరపడినటువంటి పూర్వ విద్యార్థులను, వాళ్ళను కూడా స్టూడియోకు ఆహ్వానించి వారి ద్వారా వారి అనుభవాలను తెలుసుకొని మన శ్రోతలందరికీ కూడా అందించిన విషయము మీకు విదితమే. వీరందరి యొక్క కంఠాలలో మనకు కనపడేటువంటి ప్రధాన సూత్రం ఒకటే, వారి హృదయాలన్నీ కూడా స్వామి పట్ల కృతజ్ఞతతో నిండి ఉన్నది. వారు ధన్యవాదములు పూర్తిగా తెలియజేసుకుంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం. మాతృశ్రీ ఈశ్వరమ్మ పట్ల ఆరాధనాభావాన్ని కూడా వెలిపుచ్చారు. ఇది ఏం తెలియజేస్తుందంటే మనకు కూడా మాతృసంస్థ పట్ల ఎట్టి మాతృభావాన్ని కలిగి ఉండాలో మనకు కూడా ఒక చక్కని పాఠంగా అర్థం చేసుకోవాలి మనం. అందువల్ల ఆల్మా మేటర్ అంటారే మాతృసంస్థ, అట్టి మాతృభావం మనందరికీ కూడా కలిగి ఉండాలి. అలాగే ఆంధ్రదేశంలో రాజధాని అయినటువంటి భాగ్యనగరం హైదరాబాద్లో భగవాన్ బాబావారు శివం భవనాన్ని ఉగాది పండుగ రోజున 1973 ఏప్రిల్ మాసంలో ప్రారంభోత్సవం గావించారు. మహాదృష్టం, నేను కూడా ఆ సభలో పాల్గొనడం జరిగింది. భగవాన్ బాబావారు శివతత్వాన్ని గురించి చెప్తూ ఉంటే పరవశించిపోయారు మహాజనం అంతా కూడా. ఆ శివం ప్రారంభోత్సవానికి స్వామి పెద్దలంతా ఉన్నారు. ఆ రోజుల్లో చల్లా సుబ్బారాయుడు గారు, సూరి భగవంతం గారు, వీరందరూ కూడా స్వామికి ఆహ్వానం పలికారు. ఆ శివం సుందరంగా ఉన్నది. శివలింగాకారంలో నిర్మాణం అయింది ఆ భవనం. ఆ పానవట్టం దగ్గర ఒక కిటికీలాగా పెట్టారు. ఆ కిటికీ తలుపులోంచి స్వామి అందరికీ దర్శనమిచ్చారు. చాలా అందంగా ఉంది. సభావేదిక సింహాసనం ఉండగా భక్తులకు చేరువుగా ఉండాలని ఆ సింహాసనం క్రింద ఉన్నటువంటి మెట్లపైన కూర్చున్నారు బాబావారు. ఆ శివం ప్రారంభోత్సవం చాలా చిరస్మరణీయంగా ఉన్నది. ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని శివం వార్షికోత్సవ సందర్భంగా ఉన్న కార్యక్రమాలను కూడా రేడియో సాయివారు శ్రోతలకు ఈ 2007 అందించడం జరిగింది. అయితే స్వామి రాక ఆనాటి కార్యక్రమాలు అన్నీ కూడా విని మీరు తప్పక ఆనందించుంటారని నా ఉద్దేశం. ఆ తరువాత 2007 ఒక బ్రహ్మాండమైనటువంటి సంఘటన జరిగింది. బహుశా విదేశీయులకు ఇది కొత్తగా ఉంటుంది, వాళ్ళకంతగా దాని యొక్క అంతరార్థం తెలియకపోవచ్చు. కానీ భారతీయులందరికీ కూడా తెలిసిన విషయమే, భారతీయులందరూ కూడా గర్వించదగినటువంటి విషయం. అదే భగవాన్ బాబా వారు చెన్నై పర్యటన. ఆ చెన్నై పర్యటన సందర్భంలో అతిరుద్ర మహాయజ్ఞం స్వామి సమక్షంలో జరిగింది. బాబావారు 12 రోజులు అక్కడే ఉన్నారు. నేల ఈనిందా అన్నట్టు మద్రాసు పురవీధులంతా కూడా జనంతో కిక్కిరిసిపోయింది. ఆ వివరాలన్నీ మీరు వినే ఉంటారు. ఇదంతా పునశ్చరణ అవుతుందేమో, కానీ ఉత్సాహాన్ని పట్టలేక ఆనాడు నేను కూడా ఉండడం చేత ఈ 2 విషయాలు మీకు తెలియజేయడం జరుగుతోంది. ఏప్రిల్ మాసం 2007 సంవత్సరంలోనే భగవాన్ బాబా వారు కొడైకెనాల్లో గడిపారు. కొడైకెనాల్లో ఉన్నటువంటి సుందరమైన ఆ భవనానికి సాయి శృతి అని పేరు. అది శ్రీవారి వేసవి విడిది. ఎంపిక చేసినటువంటి కొంతమంది విద్యార్థులతో, ఎంపిక చేయబడినటువంటి కొందరు ప్రముఖులతో, ముఖ్యులతో, భక్తులతో, భగవాన్ ఈ పరివారంతో సకల చరాచర సామంత పరివార పరివేష్టితుడై భగవాన్ బాబా వారు కొడైకెనాల్ చేరుతారు. ఆ 4 రోజులు కూడా కొడైకెనాల్లో గడుపుతారు. ఆ కొడైకెనాల్లో స్వామి దర్శనం పొందిన వారే చెప్పాలి. నేను కూడా అక్కడ ఉండటం జరిగింది. కనుక అక్కడికి వచ్చిన వారందరికీ కూడా పాద నమస్కారం అందింది అని నేను చెబితే అతిశయోక్తి కాదు. ప్రతి వ్యక్తికి కూడా స్వామికి ఉత్తరం ఇచ్చే అవకాశం కలిగింది అంటే ఇది మనకు ఆశ్చర్యం అనిపించిన వాస్తవమే. చాలా పర్యాయములు మొదటి వరుసలో కూర్చునే అవకాశాలు లభించాయి. అందువల్లే కొడైకెనాల్లో బయట నుంచి వచ్చేటువంటి భక్తులకు వసతులకు ఆహారానికి కొంత ఇబ్బంది అయినా స్వామి యొక్క సాన్నిహిత్యానికి వాళ్ళు అర్రులు చేస్తుంటారు. ఇంకా విదేశీయులైతే చెప్పక్కర్లే, ఒక్కొక్కరి ముఖం కూడా 1000 క్యాండిల్ బల్బులాగా వెలిగిపోతుంటుంది. అంత దగ్గరగా స్వామిని చూడటం సామాన్య విషయం కాదు. మన శ్రీవారు కూడా ఇంకా దయ అపారంగా ఒక కుంభవృష్టిగా పడుతుంటుంది. అంతే, ఎన్నిసార్లు ఎన్ని పర్యాయములు ఆ భక్తుల చుట్టూ స్వామి సంచరిస్తారో అది తప్పగా చూడవలే. అంతే, అక్కడ జరిగినటువంటి ఈ నారాయణ సేవ కార్యక్రమం, 25,000 మంది ఉండడం, ఆ విశేషాలన్నీ మీకు విన్నవించే ఉంటారు. ఆ తర్వాత విషయం, జూలై మాసం 2007 ఒక చక్కని అంతర్జాతీయ విశేష కార్యక్రమం ప్రశాంతి నిలయంలో జరిగింది. ఈనాడు అన్ని రంగాలలో, అన్ని సంస్థలలో, అన్ని ప్రాంతాలలో, రాష్ట్ర దేశ విదేశ స్థాయిలలో యువకులు ప్రవేశించాలి అని అందరూ అంటున్నారు. వీరు ఈనాడు అంటున్నారు. బాబావారు ఈనాడో గుర్తించి యువకులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ కారణం చేతనే స్వామి ఆదర్శంగా నిలిచారు. ముందు ప్రశాంతి నిలయంలో ఎన్ని విభాగాలున్నాయో అన్ని విభాగాలలో కూడా తన విద్యార్థులను చేర్చుకున్నాడు స్వామి. ఈ విద్యార్థులంతా యువకులు, విశేషమైనటువంటి విద్యా ప్రావీణ్యం కలిగినటువంటి వారు. 24 గంటలు పనిచేస్తారు, ఇంకంతే వేరే పనే లేదు. బహుశా నిర్మోహమాటంగా చెప్పాలంటే ఒక్కొక్కరు 4-5 పని కూడా చేస్తారు. ఇది అతిశయోక్తి కాదు. వాళ్ళంతా మా శిష్యులు కనుక చెప్తున్నాను. వాళ్ళని చూస్తుంటా అలసట అనేది ఉండదు. అందులో వాళ్ళకి తెలియని విషయాలు కూడా నేర్చుకుంటారు. ఈ మైకు వ్యవహారాలు, ఈ రికార్డింగ్ వ్యవహారాలు, ఇవన్నీ వీటితో సంబంధం లేదు వాళ్లకు. ఎప్పుడైతే ఈ బాధ్యతల్లో చేపట్టారో వీటితో సంబంధం లేనివన్నీ నేర్చుకొని వాళ్ళు ఆ మిషన్లు ఆపరేట్ చేస్తుంటే నాకు ఎంత ముద్దుగా, ముచ్చటగా, ఆనందంగా ఉంటుందో అవధులు లేవు అని వినయంగా మీకు విన్నవించుకుంటున్నాను. ఇది పరమ వాస్తవం. ఉదాహరణ చెప్తాను. జీవశాస్త్రం, బయాలజీ ఉన్నది, దానికి మిషన్లకు సంబంధం లేదు, దానికి రికార్డింగ్కి సంబంధం లేదు. కానీ ఇక్కడ పనిచేసే ప్రధాన సంచాలకుడు జీవశాస్త్రంలో ఉన్నత విద్యా ప్రవీణుడు. ఆయన టగటగా రికార్డింగ్ చేస్తుంటాడు. ఇదేమిట్రా, ఏం చెప్పి అడగం, నేను బయాలజీ చెప్తున్నాను, నేను ఎప్పుడు చెప్పలే, ఈ మిషన్ నాకు తెలియదు. అది తమాషా. భగవంతుడి యొక్క కరుణ అంటే అదే. కనుక స్వామి సంస్థలలో ఒక ఆదర్శాన్ని నిరూపించడం కోసం స్వామి అంతా కూడా, యాజమాన్యం అంతా కూడా ఈ వ్యవస్థలో యువకుల్ని ప్రవేశింపజేశాడు స్వామి. ఇది ప్రప్రథమ ఆదర్శం. ఆ తరువాత యువకులను ప్రోత్సహించడం కోసమని ప్రప్రథమంగా మద్రాసులో ఆ యువకులను ప్రోత్సహించి వారి ద్వారా అతిరుద్ర మహాయజ్ఞం జరిపించాడు. బెంగళూరులో యువకుల్ని ప్రోత్సహించి వారి చేత అతిరుద్ర మహాయజ్ఞం అక్కడ జయించారు. అంతా యువకులే. కనుక ఈ యువకుల పాత్ర ఏనాడో గుర్తించి అన్ని విభాగాలలో కూడా స్వామి యువకుల్ని ప్రవేశింపచేశారు. వారి ఆశలన్నీ యువత పైనే ఉన్నది అని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది ఎంతదాకా వెళ్ళిపోయిందంటే, మూడవ ప్రపంచ సత్యసాయి యువజన మహాసమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా 26, 27, 28 జూలై 2007 ప్రత్యేక ప్రసారాల ద్వారా వివరాలు మీకు అందించడం జరిగింది. ఆ తరువాత సత్యసాయి మహోద్యమంలో యువత పాత్ర, యువకులు ఎలా ఉండాలి, సాధారణంగా సమాజంలో ఉన్నటువంటి యువకులకు, సత్యసాయి సంస్థల్లో ఉండేటువంటి యువకులకు వ్యత్యాసములేమిటి, వారి ధర్మాలేమిటి, వారి బాధ్యతలేమిటి, స్వామి వారి నుండి ఏమి కోరుకుంటున్నారు అన్న విషయాలను బాబా వారి కరుణతో, రేడియో సాయి వారి సహకారంతో నేను శ్రోతలతో పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక చక్కని చిత్ర ప్రదర్శనశాల ఎగ్జిబిషన్ లాంటిది పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఏర్పరచడం జరిగింది. దాంట్లో కూడా అధిక సంఖ్యలో ఈ రేడియో సాయి వారు పాల్గొన్నారు, స్వామి విద్యార్థులంతా పాల్గొన్నారు. నేను చూచాను, ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో రేడియో సాయి వ్యవస్థలో కుర్రవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ మ్యూజియం, ఆ ఎగ్జిబిషన్ నిర్వహణలో సంపూర్ణ పరిపూర్ణ బాధ్యతలు వహించారు. అహోరాత్రాలు కష్టపడ్డారు. నేను చూశాను ఎంత ముచ్చటగా ఉందో. అందులో వాళ్ళు ఏం చూపించారు అంటే, ఒక చక్కని దృశ్యాలతో, సుందరమైనటువంటి చిత్రాలతో స్వామి యొక్క అవతార కార్యక్రమాలు వివరించడం జరిగింది. పుస్తకాలు ఎన్ని చదివినా అవి చిత్రాలు కావు. ఉపన్యాసాలు ఎన్ని విన్నా అవి చిత్రాలు కావు. చిత్రాలు చిత్తము పైన చిరన్ముద్ర వేస్తాయి. ఆ రీతిగా ప్రశాంతిలయంలో పూర్ణచంద్ర సభామండపంలో వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి చిత్ర ప్రదర్శనశాల ఎగ్జిబిషన్ చూపరులందరినీ కూడా ఆకర్షింపచేసి అవతార ఉద్యమాన్ని, అవతార లక్ష్యాలను అందరికీ కూడా తెలియజేసేటట్టుగా ఉన్నది. అది ఎంతో బాగుంది, అందరూ కూడా చూచారు. అందులో చాలా అరుదైనటువంటి ఫొటోస్, అవి కూడా సేకరించడం జరిగింది. ఏనాటి భక్తులో ఎప్పటివారో ఆ ఫోటోల్లో చూడటం జరిగింది. మహానుభావులు వారంతా కాస్త సాయి చరిత్రతో, సాయి సందేశంతో, సాయి అవతారంతో అనుబంధ సంబంధం కలిగిన వారికి, దీర్ఘకాలంగా భక్తులైన వారికి ఆ పాత రోజులు, ఆ పాత భక్తుల ఫోటోలు చూస్తే కళ్ళు చెమ్మగిల్లుతాయి. భగవాన్ యొక్క దృష్టిని కూడా ఆకట్టుకునేటట్టుగా ఆ చిత్ర ప్రదర్శనశాల విచిత్రంగా ఉన్నది. ఆ విషయాలు అన్నీ కూడా మన రేడియో సాయి శ్రోతలకు అందించడం జరిగింది. జాతస్య ధ్రువో మృత్యు అన్నట్టు పుట్టిన ప్రతీది గిట్టక మానదు. అయితే గిట్టినవన్నీ కూడా చరిత్రలోకి ఎక్కవు. ప్రతివాని యొక్క పుట్టుక కూడా అంత ప్రధానం కాదు. ఒక కృష్ణుడు పుట్టినప్పుడే కృష్ణాష్టమి అన్నాం, శ్రీరామచంద్రమూర్తి పుట్టినప్పుడే శ్రీరామనవమి అన్నాం. అదే రీతిగా పుట్టడం అందరి విషయంలో ప్రధానం కాదు, అలాగే గిట్టడం కూడా అందరి విషయంలో అంత ముఖ్యం కూడా కాదు. కానీ కొందరి విషయాలలో, కొన్ని జీవుల విషయాలలో ఆ గిట్టుట, మరణం కూడా, అది కూడా ఒక సందేశాత్మకమే, అది కూడా ఆదర్శమే. వాటి యొక్క మరణం కూడా అనుసరణీయమే, ఆచరణీయమే. ఈ కోవలోకి చెందింది సాయి గీత. స్వామి అల్లారు ముద్దుగా పెంచినటువంటి ఆ సాయి గీత మరణించడం జరిగింది. ఈ సాయి గీత గురించి ఎంతైనా చెప్పవచ్చు, ఎంతైనా తెలుసుకోవచ్చు. వచ్చిన వారంతా దాని దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఆ తొండం ఆడిస్తుంటుంది, ఆ తొండం చివరేవో పళ్ళు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు, దాన్ని ముట్టుకోవడానికి ఆరాటపడుతూ ఉంటారు. ఇవన్నీ మీకు తెలిసిందే. ఆ రోజుల్లో ఉన్న భక్తులైన రామం బ్రహ్మం గారికి ఇంకా విశేష అనుభవాలు కూడా ఉన్నాయి. స్వామి విరహాన్ని తట్టుకోలేక ఈ సాయి గీత పరిగెత్తుకుంటూ బెంగళూరుకు వచ్చిందిట. వచ్చి ఆ తొండంతో ఆ కిటికీ తలుపులు కొట్టింది. ఈయనకి తెలియదు రామబ్రహ్మం గారికి. తలుపు తీసాడు కల్లా అక్కడ సాయి గీత ఉన్నది. ఆయన ఆశ్చర్యచకితుడయ్యాడు. ఈ రీతిగా స్వామి యొక్క ఎడబాటుని ఏ క్షణం కూడా భరించలేదు సాయి గీత. చివరికి స్వామి యొక్క నమస్కారం చేసుకోవడానికి వచ్చిన సాయి గీతను తిరిగి పంపాలంటే బాబావారే ఎంతో ప్రయత్నం చేయాలి. అంటే చంటి పిల్లవాడు తల్లి దగ్గరికి వస్తే ఆ పిల్లవాడిని ఇంటికి పంపాలంటే, ఆ పిల్లవాడిని బళ్ళోకి పంపాలంటే ఆ తల్లికి ఎంత శ్రమ అవుతుందో. ఒక బుజ్జగించి నచ్చజెప్పి ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఆ పిల్లవాడిని ఎలా అయితే పంపిస్తుందో, ఈ సాయి గీతని పంపించడానికి బాబావారు అంత శ్రమ పడేవారు. చక్కగా మాట్లాడి బుజ్జగించి ఆ తొండాన్ని చేతులతో నిమిరి మాటికి మాటికి పళ్ళు పెట్టి ఆ చెవుల దగ్గర గుసగుసలాడి అప్పటికానీ అది వెళ్ళేది కాదు, అది నేరుగా వెళ్ళటం కాదు, అలా 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 చూస్తూ చూస్తూ వెళ్ళేది. అంటే పిల్లవాడు బడికెళ్తున్నప్పుడు ఆ తల్లి ఎలాగైతే దూరంగా కనపడేదాకా ఎలా అయితే చూస్తుందో అంతగా స్వామిని అలా అలా చూస్తూ వెళ్ళిపోయేది. ఆ సాయి గీత గురించినటువంటి వివరాలన్నీ కూడా జూన్ మాసంలో మన శ్రోతలకు అందించడం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమం మే మాసంలో మనం జరుపుకునేటువంటి ఈశ్వరమ్మ వర్ధంతి. ఈశ్వరమ్మ వర్ధంతి ప్రపంచ స్థాయిలో బాల వికాస్ దినోత్సవంగా జరుపుకుంటారు, చిల్డ్రన్స్ డే అని చెప్పాలి. ఈ జరుపుకునేటువంటి ఈశ్వరమ్మ వర్ధంత్యుత్సవ కార్యక్రమాలు ఉదయం నుండి రాత్రి వరకు కూడా పిల్లల చేతే నిర్వహింపబడతాయి. బ్రహ్మ ముహూర్తంలో జరిపేటువంటి నగర సంకీర్తన నుండి, ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన నుండి, ఇక ఆ రోజు నారాయణ సేవ, సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా పిల్లలే నిర్వహిస్తారు. అందువల్ల మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి యొక్క వర్ధంతి ఎంతో ప్రముఖమైనటువంటిది. అవతారంలో ఈశ్వరమ్మ గారి యొక్క పాత్ర కూడా చాలా గణనీయమైనటువంటిది. స్వామికి ఆమె పట్ల ఉన్నటువంటి ప్రేమ కూడా అసమానమైనటువంటిది, అద్వితీయమైనటువంటిది, అపూర్వమైనటువంటిది. ఈ ఈశ్వరమ్మ వర్ధంతి వివరాలన్నీ కూడా మన రేడియో సాయి శ్రోతలకు అందించడం జరిగింది. ఆ తరువాత తమకు విన్నవించినట్టుగా సాయి భాగవతం అంటే కేవలం శ్లోకాలు కాదు, ప్రథమ స్కందం ద్వితీయ స్కందం అవి కావు. ప్రస్తుతం సత్యసాయి అవతారంలో సాయి భాగవతం అంటే ఏమి? భక్తుల యొక్క అనుభవ మాల, భక్తుల యొక్క అనుభవాలే సాయి భాగవతం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రేడియో సాయి వారు కొంతమంది భక్తుల్ని మన స్టూడియోకి ఆహ్వానించి వారి ద్వారా అనుభూతులను మీకు తెలియజేయడం జరిగింది. సినీ ప్రపంచంలో ప్రముఖులైనటువంటి నటీమణులైన అంజలీదేవి గారు, జమున, షావుకార్ జానికి వారు కూడా అనుభూతులు శ్రోతలతో పంచుకోవడం జరిగింది. ప్రముఖమైన గాయనీమణి శ్రీమతి సుశీల కూడా స్టూడియోకి రావడం, ఆ అనుభవాలు చెప్పడం జరిగింది. ప్రముఖుల గురించి ఎందుకు చెప్తున్నామంటే వారు అందరికీ తెలిసిన వారు. నిజానికి చెప్పాలంటే ప్రతి సాయి భక్తుడు కూడా విశేషమైన అనుభవాలున్నాయి, ఎవరు సామాన్యులు కారు. ఏ అనుభవం లేకుండా ఇక్కడికి ఎవరు చేరలేదు, అందరికి అనుభవాలున్నాయి. ఈ అనుభవాలని రాయడం మొదలు పెడితే ప్రపంచంలో ఉన్న కాగితాలు చాలవు, సముద్రం అంత సీరా చాలదు, చెట్లన్నీ చేర్చిన పెన్నులు కూడా చాలవని చెప్పాలి. ఈ భావాన్ని హార్వర్డ్ మర్ఫెట్ తన పుస్తకంలో రాశాడు, తన యొక్క మ్యాన్ ఆఫ్ మిరకల్స్ గ్రంథంలో. కానీ ప్రముఖులు ఎందుకు చెప్తున్నామంటే వీరందరికీ పరిచయస్తులు కనుక. అలాగే ప్రశాంతి నిలయంలో ఆనాడు ఒక హాస్పిటల్ ఉండేది, ఆ హాస్పిటల్ నిర్వహించిన వారు డాక్టర్ సీతారామయ్య గారు. వారు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు, రాజోలు.
డాక్టర్ సీతారామయ్య గారు వైద్యులే, కానీ వైద్యం అంతా కూడా బాబాగారే చెప్పేవారు. ఏ మాత్ర వేయాలి, ఏ క్యాప్సూల్ వేయాలి, ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి, రోగికి వచ్చిన రోగం ఏమిటి అంతా స్వామి చెప్పడమే. ఈ డాక్టర్ సీతారామయ్య గారు స్వామి చెప్పినట్టు చేసేవారు అంతే. అంటే భగవాన్ బాబా ధన్వంతుడు అయినాడు ఫిజీషియన్, భగవాన్ బాబా సుశ్రుతుడు అయినాడు సర్జన్, ద డివైన్ సర్జన్ అండ్ ద డివైన్ ఫిజీషియన్. మరి అక్కడ ఉన్నటువంటి సీతారామయ్య గారు వారి యొక్క దివ్య హస్తంలో ఒక చక్కని పనిముట్టుగా ఉన్నారు. సీతారామయ్య గారి యొక్క భక్తి చాలా గొప్పది, వారిని చూస్తే మనకెంతో ఆనందంగా ఉంటుంది. ఆయన కుమారుడే డాక్టర్ జానకి రామారావు గారు, వారు ఇప్పుడు ప్రశాంతిలయంలోనే స్థిరపడ్డారు. ఈయన కూడా తూర్పుగోదావరి జిల్లాలో, రాజోల్ తాలూకాలో, రామచంద్రాపురం ఇతర ప్రాంతాల్లో విశేషంగా సేవా కార్యక్రమం నిర్వహించి వైద్య శిబిరాలు నిర్వహించినటువంటి మహనీయుడు. ఆయన తన అనుభవాలను, తన తండ్రి యొక్క అనుభవాలను రేడియో స్థాయి శ్రోతలతో పంచుకోవడం జరిగింది. మరొక్క చక్కని వ్యక్తి గురించి మీకు చెప్పాలి. ఆయన అనుభవాలు ఎన్నున్నాయో వారే చెప్పాలి తప్ప ఎవరికీ తెలియదు. అలాంటి ప్రముఖులలో యువకులందరికీ కూడా ఆదర్శంగా ఉండదగినటువంటి వాడు, క్రమశిక్షణకు మారుపేరైనటువంటి వాడు, బాగా విద్యావంతుడైన వాడు, స్ఫురద్రూపి, శారీరకంగా మానసికంగా తేజోవంతుడైన వాడు రాజారెడ్డి. ఆ రాజారెడ్డి గారు తరచూ ప్రశాంతిని వస్తూ ఉంటారు. చాలా కాలం స్వామి దగ్గర ఉన్నటువంటి వారు, ప్రస్తుతం బొంబాయిలో స్థిరపడ్డారు. వారు ప్రతి పండుగ కూడా వస్తూ ఉంటారు. వారిని ఆహ్వానించి మన స్టూడియోలో వారి యొక్క అనుభూతులన్నీ కూడా శ్రోతలతో పంచుకునే అవకాశాన్ని అందించారు రేడియో సాయివారు. ఆ తర్వాత ప్రశాంతి నిలయం చుట్టుపక్కల గ్రామాల యొక్క క్షేమాన్ని కూడా కాంక్షించి ఒక నూతన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మనకి ప్రశాంతి నిలయంలో జనరల్ హాస్పిటల్ ఉన్నది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉన్నది. అయినప్పటికీ అందరూ ఇక్కడికి చేరలేరేమో, దారిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయేమో, దారి ఖర్చులు కూడా లేవేమో, ఎలాగా అన్న ఉద్దేశంతో భగవాన్ బాబా వారు సంచార వైద్యశాలను ఏర్పరిచారు. చాలా పెద్దదన్నమాట. ఆ లోపలే థియేటర్లు ఉన్నాయి, ఆ లోపలే యంత్రాలు ఉన్నాయి, ఆ లోపల అన్నీ ఉన్నాయి, మందులు ఉన్నాయి, కావలసిన పరికరాలు అన్నీ ఉన్నాయి. ఆ బ్రహ్మాండమైన ఆ మెడికల్ వ్యాన్ ఈ కదిలి వెళ్తుంటేటండి, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు నాకు చెప్పారు, స్వామి వస్తున్నట్టుగా ఆహ్వానిస్తారట. బాబా యొక్క అభయహస్తం వస్తున్నది, బాబా యొక్క అమృతహస్తం వస్తున్నది, స్వామి యొక్క వరదహస్తం వస్తున్నది అన్న భావంతో ఆ వ్యాన్ని ఆహ్వానిస్తారు పురజనులంతా కూడా. అప్పుడు డాక్టర్లంతా కూడా ఒక జట్టుగా ఏర్పడి అన్ని విభాగములకు సంబంధించిన చికిత్సలను కూడా ఆ గ్రామస్తులకు అందిస్తారు. ఈ రీతిగా సత్యసాయి తాలూకాలో అనేక అనేక గ్రామాలకు వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. ఆ గ్రామస్తులు ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ వైద్యులందరికీ కూడా సంచాలకులుగా, నిర్వాహకులుగా ఉన్నటువంటి వారు డాక్టర్ నరసింహన్ గారు. ఈ డాక్టర్ నరసింహన్ గారి యొక్క నేతృత్వంలో ఈ వైద్య బృందం అన్ని గ్రామాలని కూడా సందర్శిస్తుంటారు. వారి యొక్క అనుభవాలు కూడా రేడియో స్థాయి శ్రోతలకు వినిపించడం జరిగింది. మంత్రాలు చదువుతాం మనం. ఏమిటో ఆ మంత్రాలు మనకు తెలియదు, అర్థం తెలియదు, ఎందుకో తెలియదు. కానీ వాటిపైన భక్తి ఉన్నది, విశ్వాసం ఉన్నది. కానీ ప్రతి మంత్రానికి కూడా అర్థం ఉన్నది, ప్రతి మంత్రం కూడా ఒక అనుభవాన్ని ఇస్తుంది. ప్రతి మంత్రము కూడా అనుభవమును అందించున్నట్టిదే, ప్రతి మంత్రము కూడా అత్యంత ప్రభావమును కలిగినట్టిదే, ఇందులో ఎట్టి సందేహం లేదు. ఈ రంగంలో మనకు సత్యసాయి అష్టోత్తర శతనామావళి ఉన్నది. ఈ అష్టోత్తరంలో స్వామి యొక్క నామాలన్నీ కూడా మనం అందరం అంటూ ఉంటాం. అదంతా సంస్కృతంలో ఉన్నప్పటికీ చాలా వరకు తెలుగువారికి అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగువారు మాట్లాడేటువంటిది 70 వంతులు సంస్కృత పదాలే. అచ్చ తెలుగు మాట్లాడేవాళ్ళు లేరు ఎవరు. ఒకవేళ ఎవరైనా మాట్లాడని అర్థం చేసుకోం కూడా, అంతా సంస్కృత పదాలే అందులో ఉన్నాయి. అందువల్ల అష్టోత్తర నామావళి మనకు అర్థమవుతుంది. కానీ దాని ఒక్కొక్క నామాన్ని కూడా ఒక అనుభవంతో చెప్తే ఆ నామం యొక్క విశేషం, ఆ నామం యొక్క ప్రాశస్త్యం, ఆ నామం యొక్క వైశిష్ట్యం మనకు బాగా అర్థమయ్యి హృదయంలో బాగా నాటుకుపోతుంది. ఈ ఉద్దేశంతో సింగపూర్లో చాలా సంవత్సరాలుండి అందులో ఆర్థిక శాస్త్రంలో అంతర్జాతీయ ప్రముఖులై ఎందో సత్కారాలు గౌరవాలు గుర్తింపు పొందినటువంటి వారు డాక్టర్ ప్రొఫెసర్ భానోజీరావు గారు. ప్రస్తుతం వారు విశాఖపట్నంలో స్థిరపడ్డారు. ఆ భానోజీరావు గారు అష్టోత్తర నామావళి గురించి, ఒక్కొక్క నామ గురించి వివరించడం జరిగింది. ఇది చాలా ప్రత్యేక కార్యక్రమం అని నా భావన. ఆ తరువాత అవతార ప్రారంభం నుంచి కూడా దసరా పుట్టు పండగ అంతా అన్ని ఊళ్ళల్లో చెప్పుకునేవారు, దసరాలకు వెళ్తున్నాం దసరాలకు వెళ్తున్నాం అని. గ్రామాల వాళ్ళు కూడా చెప్పుకుంటుండేవారు పుట్టు పండుగ వెళ్తున్నాం పుట్టు పండుగ వెళ్తున్నాం అని. అంతగా ఉండేది దసరా అనేది. షిరిడీ సాయి కూడా జరిపేవాడు. దసరాలోనే శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మహోత్సవం జరిగింది. దసరా సందర్భంలోనే జమ్మి వృక్షం పైన దాచి ఉంచినటువంటి ఆ అస్త్రశస్త్రములు పంచపాండవులు తిరిగి పొందడం జరిగింది. కనుక దసరా ఉత్సవాలకు, పురాణ కథలకు, అవతార మూర్తులకు అవినాభావ సంబంధం ఉన్నది. ఆ కారణం చేతనే భగవాన్ దసరా ఉత్సవాలు ఎంతో చక్కగా జరుపుతారు. ఆ యజ్ఞము, యజ్ఞవేదిక, యజ్ఞగుండము, మంత్రోచ్చారణ ఎంతో దివ్యంగా ఉంటుంది. వేలాది మంది పాల్గొంటారు. సాయి సన్నిధిలో జరుగుతుంది. సాయంకాలం వేళ స్వామి యొక్క దివ్య ప్రసంగాలు, పండితోపన్యాసములు, విద్యార్థులకు అనుభవాలు. దసరా పండుగ ఒక అపూర్వమైనటువంటి అనుభవం. పుట్టు పండుగ కూడా ప్రారంభంలో ఎలా జరిగేది, ఎంత బాగుండేది, దసరా ఉత్సవాలు పూర్వం ఎలా జరిగింది అనే పూర్వ విశేషాలన్నిటినీ, వాటికి అంతరార్థ వివరణతో సహా రేడియో సాయి శ్రోతలకు అందించడం జరిగింది. ఇవి మాత్రమే కాక సంక్రాంతి, శివరాత్రి, గురు పౌర్ణమి వంటి ఉత్సవాల సందర్భంలో జరిగిన కార్యక్రమాలు కూడా తమతో పంచుకోవడం జరిగింది. చాలామంది వ్యాసాలు రాశారు. చాలామంది సంభాషణలు కూడా చేస్తుంటారు. ఈ సంభాషణలు, వ్యాసాలు వేరువేరు భాషల్లో ఉండవచ్చు. ఈ భక్తుల యొక్క అనుభవాలు ఏ భాషలో ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ తెలుగులోనే రేడియో సాయి వారు తెలుగు శ్రోతలకు అందించడం జరిగింది. అందువల్ల భక్తులు ఏ రాష్ట్రం వారు అయి ఉండవచ్చు, ఏ దేశం వారైనా సరే, మనకు తెలుగులో వారి వ్యాసాలు, వారి ప్రసంగాలు మనకు అందిస్తూ ఉన్నారు. ఆ తరువాత భగవాన్ బాబా వారి యొక్క ప్రసంగాలు, వారి యొక్క రచనలు, స్వామి యొక్క గీతములు. ఈ స్వామి యొక్క ప్రసంగాలు తెలుగులో ఉంటాయి. మధ్య మధ్యలో ఇంగ్లీష్ అనువాదం ఉంటుంది. దీన్ని పూర్తిగా వదిలేసి తెలుగు ప్రసంగాన్ని పూర్తిగా సంపూర్ణ పాఠాన్ని శ్రోతలకు అందించడం జరుగుతోంది. సాయి గీతాలు వినిపించారు, చిన్న కథలు కూడా మీకు తెలియజేశారు. ఇవన్నీ కూడా స్వామి యొక్క స్వీయ రచనలు అని తమకు తెలియజేస్తున్నాను. మరొక మహత్తరమైనటువంటి విశేషం 2007 సంవత్సరం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సంస్థల వారు నిర్వహించిన పర్తి యాత్రలు. పర్తి యాత్రలు చాలా ప్రముఖమైనటువంటివి. అన్ని జిల్లాలకు చెందిన భక్తులలో ఉన్నటువంటి ఆ భక్తి భావాలను జాగృతం చేసినవి, మేల్కొల్పినవి, ఉత్సాహపరిచినవి, వారినందరినీ కూడా కార్యోన్ముఖులు చేసింది, సంస్థలన్నిటికి కూడా ఒక పునర్జీవం పోసింది ఈ పర్తి యాత్రలు. స్వామి కూడా ఎంతో కరుణతో ఈ పర్తి యాత్రలకు వచ్చిన వారందరినీ కూడా ఆశీర్వదించడం, వారి కార్యక్రమాలన్నింటినీ కూడా తిలకించడం జరిగింది. అయితే ఈ పర్తి యాత్రలో అన్ని జిల్లాల వారు చేసింది ఏమి అంటే, ఈ పర్తియాత్రలకు వివిధ జిల్లాల నుండి ప్రశాంతి నిలయం చేరక పూర్వమే అన్ని గ్రామాలలో వైద్య సేవలు చేసి, అన్ని గ్రామాలలో ఆధ్యాత్మిక సేవలు చేసి, అన్ని గ్రామాలలో సాయి సందేశాలను వినిపించి, అన్ని గ్రామాలలో పశు వైద్య చికిత్సా శిబిరములు నిర్వహించి, అన్ని గ్రామాలలో ఈ రైతుల సదస్సులను నిర్వహించి, పారిశుద్ధ్య కార్యక్రమాలు జరిపి, పల్లకీ ఉత్సవాన్ని జరిపి, సత్సంగాలు నిర్వహించి, భజనలు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు అందించి, ఒక మహాదీక్షగా చేపట్టి, వీటన్నిటికీ పరాకాష్ఠగా జిల్లా జిల్లాలు కూడా ఒక ఉప్పెనలాగా, ఒక వరదలాగా ప్రశాంత నిలయానికి తరలి వచ్చాయి. అది చాలా గొప్ప విశేషం అని తమకు తెలియజేస్తున్నాను. ఇందులో ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో జరిగిన కార్యక్రమాన్ని తమకు తెలియజేస్తున్నాను. భగవాన్ బాబా ఏది చేసినా మనకు ఆదర్శంగా ఉంటుంది, మనం కూడా వారిని అనుసరించాలి. అందుకే భగవంతుడు అవతార రూపంలో వస్తాడు. ఫాలో ది మాస్టర్ అంటే అది ఉద్దేశం అదే. బాబావారు దీనజనోద్ధరణ పథకాన్ని ప్రారంభించారు ప్రశాంతిలో. ఈ స్ఫూర్తిని అందుకొని ఆంధ్రదేశంలో దీనజనోద్ధరణ పథకాన్ని చాలామంది చేపట్టడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి గ్రామం, విజయనగరం జిల్లాలో లక్ష్మీపురం, విశాఖపట్నం వారు, అందులో స్టీల్ సిటీ ఉక్కు నగరం వారు, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, ఖమ్మం, కొత్తగూడెం, మెదక్ జిల్లాలో వార్గల్, మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి, కల్వకుర్తి, హైదరాబాద్ నగరంలో సరూర్ నగర్, కృష్ణా జిల్లాలో విజయవాడ, వీరందరూ కూడా దీనజనోద్ధరణ పథకాన్ని స్వామి స్ఫూర్తితో ప్రారంభించి విజయవంతంగా చేపట్టడం జరిగింది. ఈ దీనజనోద్ధరణ పథకం కింద పరిపూర్ణమైన సంరక్షణ బాధ్యత సాయి సంస్థలు చేపట్టినవి. ఈ పిల్లలు అనాథ పిల్లలు అనే మాట స్వామికి ఇష్టం ఉండదు. ఎవరు అనాథలు కాదయ్యా, నేనుండగా ఎవరు అనాథ అన్నారు స్వామి. కానీ అందరికీ అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఈ అనాథ పిల్లలందరినీ కూడా రాష్ట్ర స్థాయిలో అందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. మార్చి 3వ తేదీ ఈ పిల్లలందరి చేత కూడా నృత్య సంగీత రూపక ప్రదర్శన జరిగింది. ఈ నృత్య సంగీత రూపకం జాగృతి పేరుతో శ్రీవారి సన్నిధిలో వేలాది మంది సమక్షంలో ప్రదర్శింపబడింది ఉందే, అందరికీ ఒక కనువిప్పు. ఎందువల్ల ప్రస్తుత సమాజం ధనానికి దాసోహం అంటోంది. ప్రస్తుత తరం విదేశాల పర్యటన వ్యామోహంలో పూర్తిగా కూరుకుపోయింది. మానవ విలువలు పూర్తిగా అడుగంటిపోయాయి. వృద్ధులైన వారికి ఏ దిక్కు లేకుండా పోయింది. దేశభక్తి కరువైపోతున్నది. సేవ అంటేనే తెలియకుండా పోయింది. ఇలాంటి సమయంలో జాగృతి పేరుతో ఈ పిల్లలందరి చేత కూడా ఈ విలువల్ని తెలియజేసేటట్టుగా నృత్య సంగీత రూపక ప్రదర్శనం శ్రీవారి సన్నిధిలో ఇవ్వటం జరిగింది. వారందరినీ కూడా స్వామి ఆశీర్వదించి, కొంతమంది విద్యార్థులకు సృష్టించి అంగుళీకములు ప్రసాదించి, అందరికీ కూడా నూతన వస్త్రములు బహుకరించి, ఈ జాగృతి నాటక రచయిత విశాఖపట్నం వాస్తవ్యుడైనటువంటి శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారిని ప్రత్యేకంగా పిలిచి దీవించి, ఈ జాగృతి నాటకం పుస్తక రూపంలో ప్రచురింపబడాలని, అన్ని భాషలలో కూడా వెలువడాలని, అన్ని విద్యా సంస్థలలో సాయి సంస్థలలో ఇవన్నీ కూడా పంపకం జరగాలని, తద్వారా ఈ కార్యక్రమం చేపట్టాలని స్వామి ఆదేశించారు. ఇది ఎంతో ఆనందదాయకమైన విషయం అని తమకు తెలియజేసుకుంటున్నాను. ఈ రంగంలోనే పర్తియాత్ర గురించి కొన్ని విశేషాలు తమకు తెలియజేస్తాను. జూలై మాసం 10, 11, 12 తేదీలు మెదక్ జిల్లా వారు వచ్చారు. 5,000 మంది వచ్చారు. మెదక్ జిల్లా అంత సంపన్నమైంది కాదు. చిరకాల భక్తులు కూడా తక్కువ మందే ఉన్నారు. 5,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు? 5,000 మంది ఇక్కడికి వచ్చారంటే ఇంకా 8,000 మంది అక్కడున్నారు. ఇక్కడికి 5,000 మంది వచ్చారంటే వాళ్ళని ప్రోత్సహించినటువంటి అక్కడ కార్యక్రమాలు ఏమిటి, ఎవరు తీసుకొచ్చారు? వచ్చిన వారందరూ కూడా ఈ యొక్క రవాణా ఖర్చులు కూడా భరించలేనటువంటి వారు ఉన్నారు. ఎలా వచ్చారు? అది సాయి యొక్క దివ్య సంకల్పం అని చెప్పి నా భావన. విచారిస్తే తెలిసింది, మెదక్ జిల్లా అంతా కూడా శ్రీ సత్యసాయి దీక్షా సాధనలో 18 రోజులు నిమగ్నులై ఉన్నారట. 100 గాయత్రి చేశారు, నామ సంకీర్తన చేశారు. అదే ఆ భక్తి తరంగములే ప్రశాంతి నిలయానికి చేర్చింది. 11వ తేదీ ఈ మెదక్ విద్యార్థులు స్వామి సన్నిధిలో అమ్మ అనే కార్యక్రమాన్ని ప్రదర్శించారు. ఇక్కడ విశేషం ఏమంటే ఈ నాటక ప్రదర్శనలో ఇటు బాల వికాస్ పిల్లలు ఉన్నారు, యువకులు కూడా ఉన్నారు. ఇది చాలా చక్కని సమన్వయం. ఇందులో ఒకటే ప్రధాన సూత్రం, కుమారుని యొక్క ప్రేమ కూడా దూరమైంది ఒక తల్లి. ఆ సందర్భంలో సత్యసాయి విద్యా సంస్థలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి ఆ ప్రేమకు నోచుకొని ఆ తల్లికి ప్రేమను అందించి ఆమె యొక్క కుమారుడికి ఆదర్శంగా నిలిచాడు. అంటే ఆదర్శమైన విద్యార్థులు ఎలా ఉన్నారో, ఎలా ఉండాలో అన్న విషయాన్ని అమ్మ అనే నాటకం ఇతివృత్తంగా కలిగి ఉన్నది. ఈ మెదక్ జిల్లా వాళ్ళు వాటిని ఏమనాలి, ఊరేగింపులని చెప్పనా, పల్లకి ఉత్సవం చెప్పనా, కోలాటాలని చెప్పనా, అన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిలో కల చాలా అత్యంత ఆకర్షణమైంది ఏది అంటే శ్రీ సత్యసాయి జల పథకము. భగవాన్ బాబా వారు ఎంతో ప్రేమతో మెదక్ జిల్లా వారికి కూడా నీటిని అందించారు. శ్రీ సత్యసాయి మంచినీటి పథకం మెదక్ జిల్లా వారికి కూడా చేరింది. దాని కృతజ్ఞతగా ఒక చక్కని నమూనాను తయారు చేశారు. అది అందరి యొక్క దృష్టిని కూడా ఆకర్షించింది. అమృత కలశం పేరుతో 1 నెల రోజులకు సరిపడ గ్రాసాన్ని అందరికీ పంచారు మెదక్ జిల్లా వారు. 12వ తేదీన సాయి సన్నిధిలో శ్రీ సత్యసాయి సంగీత విభావరి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఇక తరువాత 9, 10, 11 తేదీల్లో కరీంనగర్ నుండి 3,000 మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనం? నేను కూడా సత్యసాయి సంస్థలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. 8,000 మంది నేను ఎరగను. ఎంత స్ఫూర్తి, ఎంతగా సాయి కార్యక్రమాలు వాళ్ళని పరవశం చేసింది, ఎంతెంతగా సాయి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నారు, తద్వారా లభించిన స్ఫూర్తితో ఇక్కడ చేరుకున్నారు తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. అదే సాయి శక్తి అని మనకు తెలుస్తుంది. వారు గ్రామ సేవాయజ్ఞం పేరుతో ఆ జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా అన్ని రకములైనటువంటి సేవలు కూడా చేసినటువంటి వారే. కరీంనగర్లో గురుకుల విద్యానికేతన్ ప్రారంభించారు బెజ్జంకి గ్రామంలో. వాళ్ళు చక్కని గ్రామ దర్శన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పరిచారు. విద్యానికేతన్ విద్యార్థులు కార్యక్రమాన్ని కూడా అందించారు. 10వ తేదీన చదువు అనేటువంటి నాటకాన్ని స్వామి సన్నిధిలో వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. నాకెక్కడ ఆశ్చర్యం వేస్తుందంటే పురాణ కథల గురించి నాటకాలు ప్రదర్శిస్తారు. మహాభక్తుల జీవిత చరిత్రల ఆధారంతో నాటకాలు ప్రదర్శిస్తారు. కానీ ఆంధ్రదేశంలో వివిధ జిల్లాల నుండి పర్తియాత్రల పేరుతో ప్రశాంతి నిలయానికి చేరినటువంటి ఈ యువకులు బాల వికాస్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అన్నీ కూడా సాయి ఉద్యమము, సాయి తత్వమును అందించున్నట్టివే. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము, అది గమనించవలసిందిగా చెప్తున్నాను. మెదక్వారు అమ్మ నాటకంలో సత్యసాయి విద్యార్థుల యొక్క ఆదర్శాన్ని చూపించారు. ఈనాడు కరీంనగర్ జిల్లా వాళ్ళు చదువు అనే కార్యక్రమంలో ఏ ఇది వృత్తాన్ని తీసుకున్నారో తమకు తెలియజేస్తున్నాను. ఒక ఉపాధ్యాయుడు ప్రశాంతి నిలయం రావడం జరిగింది. ఈ ప్రశాంతి నిలయంలో ఉన్నటువంటి విద్యాసంస్థలన్నీ చూశాడు. తాను పనిచేసే విద్యాసంస్థపైన విసిగిపోయాడు. తన చుట్టుపక్కల ఉన్న విద్యాసంస్థలపైన వేసారిపోయాడు. విసిగి వేసారి ఒక నూతన పాఠశాలను ప్రారంభించాడు. సత్యసాయి విద్యా విధానాన్ని అందులో ప్రవేశింపచేశాడు. మానవతా విలువలను ప్రవేశింపచేశాడు. దీన్ని చక్కగా వాళ్ళు చిత్రీకరించడం, నాటక ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. ఈ రకంగా సత్యసాయి ఉద్యమాన్ని అందరికీ తెలియజేసినట్టయింది, వాళ్ళ అనుభవాన్ని పంచుకున్నట్టయింది. సెప్టెంబర్ మాసం 2వ తేదీ నల్గొండ జిల్లా నుంచి 3,000 మంది వచ్చారు. వారు సెప్టెంబర్ 4వ తేదీ ప్రేమ బాట అనే సాంస్కృతిక ప్రదర్శన బాబావారి సన్నిధిలో అందించడం జరిగింది. ఈ ప్రేమ బాట ఎంత చక్కగా చిత్రీకరించారంటే, ఈ ప్రేమ అనేటువంటిది ప్రారంభంలో తల్లిదండ్రులకు సేవ చేయడంలో ప్రారంభమై, ఆ తరువాత సమాజంలో సర్వులను ప్రేమించి సమాజంలో సర్వులను సేవించడంతో అంతమవుతుంది అన్న భావన ప్రేమ బాటలో కమనీయంగా, రమణీయంగా ప్రదర్శించడం జరిగింది. సెప్టెంబర్ మాసం 6వ తేదీ నెల్లూరు జిల్లా వారు ఒక 6,000 మంది వచ్చారు. నెల్లూరు జిల్లా పండరి భజనకు ఎంతో పేరున్నది. పండరి భజన అంటే నెల్లూరు జిల్లా అని మీకు చెప్పాలి. వారు పండరి భజనలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, 75 సంవత్సరాలు దాటి ఒకరిద్దరైతే 80 సంవత్సరాలు, వాళ్ళు కూడా పండరి భజనలో పాల్గొన్నారు. ఒకరితే ఎగరటం, ఆ నృత్యం, ఈ పంచెలు, ఓ పక్కన కాళ్ళ గజ్జలు, ఓ పక్కన వయోభారం, చకచకా ఎగురుతున్నారు స్వామి ముందు. ఇది చూడడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది. స్వామి ఇచ్చిన ఉత్సాహం తప్పితే ఆ వయసులో అది సాధ్యమైన విషయం కాదు. అది చూచి స్వామి ఎంతో ఆనందించి వారందరికి కూడా నూతన దుస్తులు బహుకరించడం జరిగింది. ఆ నెల్లూరు జిల్లా వాళ్ళు అర్చన అనేటువంటి నాటకాన్ని స్వామి ముందు ప్రదర్శించారు. ఈ అర్చన నాటకం ద్వారా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎలా ఆదుకోవాలి, పేదలకు ఏ రీతిగా సేవలు అందించాలి అనే విషయాన్ని వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. సెప్టెంబర్ మాసం 23వ తేదీ మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు వచ్చారు. వీళ్ళు 4,000 మంది పైన వచ్చారు. వీళ్ళు స్వామి యొక్క అనుగ్రహంతో, స్వామి యొక్క దివ్య స్పర్శ పొందినటువంటి నేటి ఆధునిక అవసరములైనటువంటి కంప్యూటర్స్ని ఉచితంగా అర్హులకు పంచడం జరిగింది. ఇంతేకాక వికలాంగులకు త్రిచక్ర శకటాలను పంచడం జరిగింది. ఈ మహబూబ్ నగర్ వాళ్ళు ఒక చక్కని నాటకాన్ని ప్రదర్శించారు స్వామి సన్నిధిలో. దాదాపు 35 సంవత్సరాలు పైగా నేను ప్రశాంతిలోనే వస్తున్నాను. అలాంటి నాటకం నేను నేటి వరకు చూడలేదు. ఎందువల్ల అంటారేమో, నేను హావభావ ప్రకటనల గురించి చెప్పటంలే, దుస్తుల గురించి చెప్పటం లేదు, వేదిక అలంకరణ గురించి మీకు చెప్పటం లేదు. ఏమిటి దీని యొక్క ప్రత్యేకత అంటారేమో, కరణం సుబ్బమ్మ గారిని వేదిక పైన ప్రదర్శించి ఆమె యొక్క చిత్తరువుని కూడా పెట్టి కరణం సుబ్బమ్మ పాత్రను భక్తులతో పంచుకునేటట్టుగా చేసినటువంటి వారు మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు. ఎట్లా, నేటి యశోద కరణం సుబ్బమ్మ అని పేరు పెట్టారు. చాలా బాగుంది. అక్టోబర్ మాసం 23, 24, 25వ తేదీ ప్రకాశం జిల్లా నుంచి 3,000 మంది వచ్చారు. 24 అక్టోబర్న సమత అనే నాటకాన్ని శ్రీవారి ముందు ప్రదర్శించారు. ఈ సమత అనేటువంటి నాటకం కులమత వర్గ పోరాటాలకు అతీతంగా, సర్వమత సమతంగా, ఒక నమూనాగా, ప్రతీకగా నిలిచిన ఆదర్శమైనటువంటి ప్రశాంతి నిలయ క్షేత్రాన్ని వివరించడం జరిగింది ఈ సమత అనేటువంటి నాటకంలో. ఇవాళ సమాజంలో సమత, సౌభ్రాతృత ఎక్కడన్నా ఉన్నది అంటే అది ప్రశాంతి నిలయం. దీన్ని కూడా వాళ్ళు వివరించడం జరిగింది. ఆ నాటకంలో విశేషాలు వర్ణించాలని నాకున్నది, కానీ రేడియో సాయి వారు కాస్త సమయాన్ని పాటించాలని చెప్పి నాకు గట్టిగా చెప్పడం వల్ల ఆ వివరణ వర్ణన సంఖ్యలతో బంధించి ఇంతటితో ఆపుతున్నాను. రేడియో సాయి సర్వాంగ సుందరమై కమనీయమై రమణీయమై మధురమై లక్షలాది మంది తెలుగు శ్రోతలకు సేవ చేసే అదృష్టాన్ని భాగ్యాన్ని శ్రీవారి ఆశీస్సులతో పొందింది. 2 సంవత్సరాలైంది, 3వ సంవత్సరంలో ప్రవేశింపబడుతున్నది. శ్రోతల యొక్క అభిప్రాయాలు కావాలి, శ్రోతల యొక్క అనుభవాలు కావాలి, శ్రోతలు ఏమి కోరుకుంటున్నారో కావాలి, స్వామి గురించి ఏం భావిస్తున్నారో అవి కూడా మాకు కావాలి. అందుచేత శ్రోతలందరినీ కూడా దీవించవలసిందిగా స్వామిని కోరుకుంటూ, మీ అభిప్రాయాలు కూడా మాకు అవసరము అని విన్నవించుకుంటూ, మీ నుండి సెలవు. మీ అనిల్ కుమార్.